వ్యక్తి అంటే ఎవరు? వ్యక్తి అంటే ఎవరు అనే అంశాన్ని చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకంటే తన పుట్టుక నుంచి అంతం వరకు లెక్కించాలి. ఇది ఒక వివాదాస్పదమైన అంశం. ఈ చర్చలో ఒక అవగాహన కల్పిస్తూ వ్రాయడం జరిగింది. నేనెవరు అనే ఈ ప్రశ్న అనేక మంది తత్వవేత్తలు ఇప్పటికీ దీనిమీద పనిచేస్తూ సరైన అర్థం చెప్పలేకపోయారు. సమాధానం చెప్పాలంటే అతను ఒక వ్యక్తి అయి ఉండాలి. అయినా చదువులకు సంబంధించినది కాదు, మనకు ఉన్న అనుభవాలను బట్టి ఈ సమాధానం ఉంటుంది. దీనికి సమాధానాన్ని చెప్పడానికి మానవులకు జంతువులకు మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి. 98% చింపాంజీలకు మనకు పోలిక ఉంది, 75% ఇతర వాటికి మనకు పోలిక ఉంది. పోలికలు బహు అసమానమే కావచ్చు, కానీ చేసే పనిలో చాలా తేడా ఉంది. మనం ఎప్పుడు ఎలా పుడతాం అని ఆలోచన చేస్తే మనం చాలా అధ్యయనం చేయాలి. పిండాలను కూడా వ్యక్తుల్లా భావించాలి. ఎందుకంటే పిండాలను మనం తీసేస్తాం అంటే మనం హత్య చేసినట్లే. మనకు పలు సందర్భాలలో అత్యవసర సమయాలు ఉంటాయి. అటువంటి సందర్భాలలో మనం పడే ఆవేదన కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తికి తన మెదడు కంటినారాలు పనిచేయకపోతే తను మరణించినట్ట. ఈ నిర్ణయాన్ని త్వరగా తీసుకోవాలి. ఎందుకంటే తనలోని భాగాలను తీసి వేరే రోగులకు ఇవ్వాలి కనుక అంతమాత్రమే కాక ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కష్టమైన పని. జీవన అభివృద్ధి. ఒక బిడ్డ పుట్టడానికి కణాలు గుడ్డులా తయారవుతాయి, అప్పుడు శిశువు జన్మిస్తుంది. అన్ని ప్రక్రియలు జరిగిన తర్వాత ఒక వ్యక్తి అవుతారు. క్రింద ఇవ్వబడినవన్నీ ఇంతకుముందు చర్చించిన విషయాలు. ఫలదీకరణము. క్రైస్తవులు మరియు ఇతర మతాల వారు కణాలు లేదా గుడ్లు గర్భములో పనిచేయడం, వీటి తరువాత గర్భములో అన్నీ కలిసి ఎదుగుతూ ఉంటుంది. దీని తరువాత జరిగేదంతా కూడా వ్యక్తి ఏర్పడడానికి జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు వేరై కవలలుగా మారే అవకాశం ఉంది. మొదటి రోజుననే కవలలని ఏ విధంగా గుర్తిస్తాము? అనేక కణాలు చనిపోతాయి, అనగా అవన్నీ చనిపోయిన ప్రజలు. కానీ కొంతమంది వాటిని చనిపోయిన ప్రజలుగా గుర్తించరు. ఫలదీకరణము 24 గంటల్లో జరుగుతుంది. దీనిని మరలా చూడలేము. కణాలను శరీరములో అమర్చుట. తల్లి యొక్క గర్భాశయం మూసుకుపోయినప్పుడు కొన్ని కణాలను యంత్ర పరికరం ద్వారా గర్భసంచిలోనికి పంపించుట. ఈ సమయంలో తల్లితత్వం మొదలవుతుంది, క్రమేపీ పిండం మొదలవుతుంది. సరైన రీతిలో కణాలను గర్భసంచిలోనికి పంపిస్తే 5 నుంచి 6 రోజులలో ఫలదీకరణం చెందుతుంది. 14 రోజులు దాటితే మాత్రం చనిపోయినట్టే. కొంతమంది దీనికి వ్యతిరేకంగా చెబుతున్నారు. ఏమనగా, నరాలు పనిచేయని సమయంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. మెదడులోని నరాలు కదిలే వరకు ఫలదీకరణ జరగదు. 14 రోజుల తర్వాత బంతి మాదిరిగా ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆ బంతిలో నుండి జీవకణాలు పెరిగి పిండంగా ఎదుగుతుంది. 14 రోజుల్లోపు ఆ కణాల మీద ఏ రకమైన ప్రయోగాలు చేయకూడదని చెబుతారు. న్యూరల్ ప్లేట్. గుడ్లు లేదా కణాలు కలిసిన 17 రోజుల తర్వాత నాడి నరం ప్రారంభమవుతుంది. నరాలను గమనించినట్లయితే ఇక్కడ నుంచి నిర్మాణం మొదలవుతుంది. మొదట ఏర్పడిన నరాల నుండి మెదడు వ్యవస్థ ఏర్పడుతుంది. మానవ రూపం ఏర్పడుట. 7 వారాల తర్వాత భాగాలన్నీ ఏర్పడతాయి, అప్పుడు పిండానికి మానవ రూపం వస్తుంది. కేథలిక్ వేదాంత అరిస్టాటిల్ 383 నుంచి 322 BC కాలంలో, తత్వవేత్త థామస్ అక్వినాస్ 1225 నుండి 1274 ఈ మార్పు దశలో పరిపక్వత చెందుతుందని పేర్కొన్నారు. ఇస్లాముల నమ్మకం ప్రకారం కణం గర్భంలో పడిన మొదటి రోజు నుండి 6 వారాల తరువాత దేవుడు తన శ్వాస ఊదుతాడు. నైతిక నిర్ణయాలు. సంవత్సరాలుగా వైద్య వృత్తి దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యలు వరుసగా ప్రకటనలు చేసింది. సిడ్నీ నిర్ణయం 1968. ఒక వ్యక్తి మరణించినప్పుడు ఈ విధంగా పరిగణిస్తారు. ఈ రోజులలో సాంకేతిక నిపుణులు వ్యక్తి మరణించాడా లేదా అనే విషయం చెప్పడం కష్టమవుతుంది. ఈ విషయానికొస్తే గుండె ఆడుతుందా లేదా శ్వాసక్రియ సరిగా ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా అనుభవం ఉన్న వ్యక్తి ఆధ్వర్యంలో జరగాలి. యూకే వారి నిర్ణయం, గుండె కొట్టుకోవడం ఆగినంత మాత్రాన వ్యక్తి మరణించినట్టేమీ కాదు. మెదడు మరికొన్ని ముఖ్యమైన భాగాలు కూడా పనిచేయకపోవడం మానితే అప్పుడు నిర్ధారించవచ్చు. కొన్ని మతాల విశ్వాసం ప్రకారం ఆత్మ దేహాన్ని విడిచి వెళ్తేనే మరణించినట్టు. నైతిక నిర్ణయాలు, ఈ నిర్ణయం పరిశోధనతో ఆధారపడి ఉంటుంది. ఈ పరిశోధనలో భాగంగా వాతావరణంపై, జంతువులపై ఆధారపడుతున్నారు కాబట్టి వాటిని ఎక్కువగా గుర్తించాలని తెలియజేశారు. వైద్యులను కూడా గుర్తించాలి, ఎందుకంటే మానవులకు ఎవరికైనా జబ్బు చేస్తే వారిని బాగు చేసేది వీరే కాబట్టి. త్వరితంగా ఉండటం, చరిత్రలో చెప్పింది గమనిస్తే గర్భిణీలకు పిండం 6 నుంచి 18 వారాలప్పుడు ఎక్కువ బరువు ఉన్నట్లు అనిపిస్తుంది. గర్భంలోని పిండం ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉంటే కదలికలు తక్కువగా ఉంటాయి. సాధ్యత, పూర్తిగా ఉత్పత్తి అయిన పిల్లలను కూడా ఈ రోజులలో పరికరాల సహాయంతో సజీవంగా ఉంచవచ్చు. 22 వారాల తరువాత పుట్టినవారు లోపల ప్రాణం పోసుకున్న వారిని వ్యక్తులుగా పరిగణించాలి, ఎందుకంటే వారిలో అప్పటికే కదలికలు జరుగుతాయి. కొంతమంది దీనికి నిదర్శనంగా గర్భంలో ఉన్నటువంటి వారు ఆధారపడేవారు గనుక వ్యక్తులుగా పరిగణించలేము అని అంటారు. కానీ కొంతమంది అభిప్రాయం ప్రకారం సాంకేతికతకు అటువంటి అభిప్రాయమేమీ లేదు. బిడ్డ జీవితంలో ఎదుగుదల, ప్రసవానికి ముందు గర్భంలోని శిశువు పూర్తిగా ఎదుగుతారు. పుట్టుక, బిడ్డ గర్భంలో నుండి బయటకు వచ్చిన వెనువెంటనే శ్వాస తీసుకోవడం మొదలుపెడుతుంది. వ్యక్తిగత అవగాహన, వ్యక్తి తన నుండి వేరయ్యారనే విషయాన్ని తెలుసుకోవాలి మరియు ఇతరుల వ్యక్తిత్వాలు కూడా తెలుసుకోవాలి. కన్న కొన్ని వారాల తరువాత జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ప్రసవ సమయంలో బిడ్డ జన్మించేదానికి అవకాశం ఉంది, చనిపోయేదానికి అవకాశం ఉంది. కొన్ని జంతువుల విషయంలో కూడా ఇది జరుగుతుంది. ముగింపు, ఒక వ్యక్తి జీవితం ఎప్పుడు మొదలవుతుందో అనేది రకరకాల నమ్మకాలతో కూడి ఉంటుంది. క్రైస్తవులు గుర్తుంచుకోవాల్సిందేంటంటే జీవశాస్త్రం చెప్పిన దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. ఏది ఏమైనా మనలను దేవుడు ఏర్పాటు చేసి నిర్మించాడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ప్రేమిస్తున్నాడని గుర్తుంచుకోవాలి. మానవుల లక్షణాలను బట్టి బైబుల్లోని వచనాలు, మానవుడు ఎప్పుడు మొదలయ్యాడో, ఎప్పుడు మొదలయ్యిందో, ఎప్పుడు ముగుస్తుందో అనే విషయం స్పష్టంగా చెప్పలేదు. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో ఈ విషయం గురించి వివరించబడింది. ఆదికాండం 1 మరియు 2 అధ్యాయాలు, దేవుడు సృష్టిని, సృష్టిలో ఉన్నటువంటి వాటిని ఉద్దేశపూర్వకంగా సృష్టించాడని క్రైస్తవులు చెబుతూ ఉంటారు. తన స్వరూపములో తన పోలిక చొప్పున మానవులను సృష్టించాడు, ఎందుకంటే వారితో మంచి సంబంధాన్ని కలిగి ఉండడానికి. ఆదికాండము 9:5-6 వచనాలు, మానవులు చాలా ప్రాముఖ్యమైన వారు, విలువైన వారు, ఎందుకంటే వారు దేవుని స్వరూపములో చేయబడినవారు. కీర్తనలు 139, మానవుల పట్ల దేవుని ప్రేమను వివరిస్తూ అవధులు లేకుండా దేవుడు ప్రేమించాడు అని చెప్పాడు, దాని నుండి నీవు దాగుకోలేవు, దానికి ఆది లేదు అంతమూ లేదు. తన జీవితమును దేవుడు ఎలా కాపాడాడో జ్ఞాపకం చేసుకుని తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఎలా కాపాడాడో వివరించాడు. దీనిని కొంతమంది తత్వవేత్తలు ఇలా వివరించారు, దావీదును దేవుడు తన తల్లి గర్భములో కణాల వలె లేదా పిండరూపంలో పడినప్పటి నుండి కాపాడాడు అని దావీదు అర్థం. లూకా 1:14, నూతన నిబంధనలో 2 గర్భవతులు కలుసుకుంటారు. మరియా యేసును గర్భంలో కలిగి ఉంది, ఎలిజబెత్తు బాప్తిస్మమిచ్చు యోహానును తన గర్భంలో కలిగి ఉంది. రచయిత లూకా ఇలా వివరించాడు, మరియా శుభవచనాలు ఎలిజబెత్ విన్నప్పుడు తన గర్భంలోనే శిశువు గంతులు వేసింది. అప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొంది. దీనిని ఆధారంగా తీసుకుని అనేక మంది ఎదుగుతున్న పిండాలు ఒకరికి ఒకరు బదిలించుకుంటారు అని తెలియజేశారు. వ్యక్తిత్వం అంటే ఏమిటి? వ్యక్తి లేదా వ్యక్తిత్వం అంటే ఒకరు అని నిర్వచించి సమాధానం చెప్పాలని అనేక మంది నిర్ణయించుకున్నారు. కానీ మరికొంతమంది దీనికి భిన్నంగా వ్యక్తి అనగా రెండు విడివిడి నిర్వచనాలు అని తెలియజేశారు. ఎందుకంటే దేహము, వ్యక్తి రెండు వేరువేరుగా పరిగణించారు. ఇది మనకున్న దేహమే కాకుండా మనలో జీవించి ఉన్న వ్యక్తి కూడా ఉన్నాడా అని తెలియజేసింది. సృష్టిలో మానవులు ప్రత్యేకమైన వారని, దేవుని రూపంలో ఉన్నామని బైబుల్ తెలియజేస్తుంది. దీని అర్థం బైబులులో వివరించబడింది. లూయిస్ జాన్సన్ అనే వ్యక్తి వ్యక్తికి ఉన్న ఏడు గుణాలను తెలియజేశాడు. విషయం: బైబుల్ పరంగా ఆలోచన చేస్తే సృష్టికర్త అయిన దేవుని ఆధీనములో ఉన్నామని గుర్తించడంతో వ్యక్తిత్వం మొదలవుతుంది. వారు అతని అధికారం క్రింద ఉండాలి. కాబట్టి వ్యక్తిత్వం అనేది దేవునితో సంబంధం కలిగి ఉండుట. మూర్తీభవించిన విషయం: దేహాన్ని కలిగి ఉండడం వ్యక్తిత్వం. తత్వవేత్తలు వ్యక్తిని మూడు భాగాలుగా వివరించారు: దేహం, మనస్సు, ఆత్మ. కానీ అనేక మంది ఇప్పుడు వ్యక్తి అంటే ఒకటేనని తెలియజేశారు. సృష్టిలో ఒక భాగం. బైబుల్లోని ఆదికాండములోని మొదటి అధ్యాయం అంతా కూడా సృష్టిని గురించి వివరిస్తుంది. దేవుడు భూమిలో నుంచి దుమ్మును తీసుకుని దానిలోనికి జీవమును ఊదాడు. ఈ శ్వాస అనేది మానవులకు, జంతువులకు సమానం. ఆదికాండం 6:17. హెబ్రూలో జీవవాయువు అనగా మానవులకు, జంతువులకు సమానం. ఇతరులతో వ్యక్తిగత సంబంధం. సృష్టిలో ఆదాము మాత్రమే ఉండడం కొంత కొరతగా ఉండింది. అందువలన అవను సృష్టించాడు. మిగిలిన బైబిలంతా మానవులు ఒకరితో ఒకరు ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉన్నారో తెలియజేస్తుంది. పరస్పర ఆధారిత సామాజిక జీవి. వ్యక్తిత్వం అంటే సమాజంలో ఏ విధంగా పరస్పర సంబంధం కలిగి ఉన్నామో తెలియజేసేదే. వ్యక్తిగత సమాజం మానవులు ఏ విధంగా ఒకరి మీద ఒకరు ఏ విధంగా ఆధారపడి ఉన్నారో తెలియజేస్తుంది. యేసుక్రీస్తు దీనికి ఒక ఖచ్చితమైన వ్యక్తిగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఈ భూలోకములో నివసించినప్పుడు తన తండ్రి ఏమి కోరుకున్నాడో అదే చేశాడు. పవిత్రాత్మ మీద ఆధారపడ్డాడు. కాబట్టి యేసు ఒకరి ఎడల ఒకరు ఏ విధంగా సంబంధం కలిగి ఉండాలో తెలియజేస్తున్నాడు. చరిత్రకారుడు. చరిత్రలో ప్రతి వ్యక్తి ఉన్నారు. ప్రతి వ్యక్తి కలిస్తేనే చరిత్ర అవుతుంది. మన వ్యక్తిగత స్వభావం కూడా చరిత్రలో ఒక భాగమే. సమానత కాని ఒకరే. ప్రతి ఒక్కరికి ఆర్థిక విషయంలో, చదువులో, ఆలోచన విషయంలో సమాన అవకాశం ఉంది. కానీ అది ఒకే విధంగా ఉండదు. అదే రీతిగా దేవుడు కూడా ముగ్గురు సమానులైన తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ కలిసి ఒకే దేవుడు. దేవునిని ఆరాధించడానికి పిలువబడినవారు స్త్రీగాని పురుషుల యొక్క లక్షణమేమనగా దేవుని తెలుసుకునుట, దేవుని గౌరవించుట. ముగింపు. వ్యక్తి అంటే ఎవరో, ఏమిటో తెలుసుకోవాలంటే వ్యక్తి యొక్క ఆత్మ, శరీర తీరును గమనించి చెప్పాలి. క్రైస్తవుల నమ్మకం ప్రకారం వ్యక్తి తన తల్లి గర్భములో మొదలైనది మొదలుకొని వ్యక్తిగా భావిస్తారు. కొంతమంది రూపింపబడిన తరువాత అభివృద్ధి చెందుతారు అని విశ్వసిస్తారు. ఏది ఏమైనా మన నిర్ణయాలు విశ్వాసాలను బట్టి మనం వైద్య నిర్ణయాలు తీసుకుంటాము. అందరూ క్రైస్తవులు మనం దేవుని రూపంలో రూపింపబడి ఆయన ద్వారా ప్రేమించబడుతున్నాము. కాబట్టి మనము చాలా విలువైన వారము. కాబట్టి ప్రతి వ్యక్తి దేవుని రూపమే. కాబట్టి ఈ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తిని, పేదలైనా బలహీనులైనా, అందరినీ ప్రేమించాలి.